अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्रीं श्रीं क्लीं ॐ सकलहरी श्री कृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम భారతదేశపు యొక్క జగద్గురు సామర్థ్యం అతి త్వరలో ప్రపంచం అంతా విస్తృతంగా వ్యాపిస్తుంది అన్నది ఋషులు 5000 సంవత్సరాల కిందట చెప్పినటువంటి వాక్. శ్రీకృష్ణ నిర్యాణం నుంచి హిమాలయాలలో సత్రయాగం మొదలెట్టారు ఋషులు. ఆ సత్రయాగం యొక్క ఒక పూర్ణాహుతి మొన్న సూర్యగ్రహణం నాడు పూర్తయింది అని చెప్పాను నేను మీకు. అక్కడ నుంచి అనేక మంది గురు చేతనత్వ ధారలు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి ప్రపంచంలోకి. ఇది ప్రవహిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రయత్నాలు మనము పరిపూర్ణముగా చేస్తాము మనకి ఉన్నటువంటి బుద్ధితో. ప్రతిదానికి మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ మన భవిష్యత్తు గురించి కానీ ఏదైనా మనము ఒక విశేషమైనటువంటి లక్ష్యము కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు మనకి ఉన్నటువంటి వనరులు మన సామర్థ్యాన్ని పరిపూర్ణముగా ఉపయోగించాలి. ఉపయోగించిన తర్వాత వేరొక శక్తి పనిచేస్తుంది, అంతకంటే ముందు ఆ శక్తి పనిచేయదు. ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఈ నియమాన్ని మీరు అర్థం చేసుకోండి. భక్తులందరికీ కష్టాలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చాయి మన దృష్టిలో, అసలు భక్తులకి కష్టాలు ఉండవు. వెంకటేశ్వర స్వామి యొక్క చంద్రగిరి రాజ్యం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, తనకి సంతతి లేదు అని బాధపడుతూ ఉండేవాడు. కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడు, అతను ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు నాకు సంతతి కావాలి, రాజ్యానికి వారసుడు కావాలి అని. సరే, ఎప్పుడో 1 ఫైన్ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి ఐదుగురు అతి సాధారణమైనటువంటి పిల్లలు కావాలా? అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒకే పిల్లవాడు కావాలా? భక్తుడు కనుక రాజు, నాకు ఒక పిల్లవాడైనా పేరున్నవాడు కావాలి, ఐదుగురు సాధారణమైనటువంటి పిల్లలు అక్కర్లేదు అన్నాడు. నిజంగా జరిగినటువంటి ఈ చరిత్ర సంఘటన ఇవాళ ఇక్కడ జరుగుతున్న దానికి మీరు లింక్ పెట్టుకోవాలి. దాని గురించి చెప్తున్నా అంటే కథలాగా వినకండి. దీన్ని ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి చరిత్ర అది ఈ క్షణంలో. సరే, కాలం తిరిగింది, పిల్లవాడు పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, అనేక చమత్కారాలు అవి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. రాజ్యాభిషేకం అతనికి జరుగుతున్నప్పుడు ఒకటే మాట అన్నాడు, అది ఒకణ్ణి రాజు చేసినా, ఒకణ్ణి ఆ రాజులో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా చేసినా, ఇదంతా జరిగేది ఆ సమర్థ సద్గురు వల్ల కృపతో. నేను ఈనాడు రాజ్యం అధిష్ఠిస్తున్నా, నా రాజ్యంలో మీరందరూ కూడా పౌరులుగా ఉన్నా, ఇది ఆయన సామర్థ్యమే. అంచేత నా రాజ్యంలో సేనలు అక్కర్లేదు, టైం ప్రకారము స్వామికి జరగవలసినంతా మీరు చేసుకుంటూ ఉండండి, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నాడు. తను చేస్తూ ఉండేవాడు, రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. రాజ్యం చాలా సుభిక్షంగా ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకి మనం నేచురల్గా నచ్చదు కదా, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఏ ప్రయత్నము ఫలించలేదు. సడన్గా రాజుకి నడుము నొప్పి పట్టుకుంది, దీర్ఘమైనటువంటి నడుము నొప్పి. ఆస్థాన వైద్యులు వాళ్ళు వీళ్ళు మందిస్తాం, ఏ జన్మలో నేను చేసుకున్నటువంటి కర్మ, మందు వాడదు. మరి మందు వాడకపోతే ఎట్టా? ఎవరు చెప్పారు నేను మందును వాడటం లేదని? అచ్యుత అనంత గోవింద అనేటటువంటి తీర్థము తీసుకుంటే అది అన్ని రోగాల యొక్క మందు, అది తీసుకుంటున్నాను కదా అది అన్నాడు. సరే, నడుము నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు, కానీ ఏ పని మానలే. రాజ్య పరిపాలన వ్యవస్థ జరుగుతూనే ఉంది, యాజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ ది గురువు యొక్క బాధ్యతగా, గురువు అప్పచెప్పినటువంటి బాధ్యతగా అంతా చేస్తూనే ఉన్నాడు. ఈ లోపల పొరుగు రాజున్నారు కదా, చాలా ప్రయత్నాలు చేసి ఇంకా లాభం లేదు అని ఒక అద్భుతమైనటువంటి విషాన్ని తయారు చేయించాడు. విషయం ఎంత గొప్పగా ఉందో టెస్ట్ చేయడానికి ఆ రాజవైద్యులు ఏం చెప్పారంటే, ఆ పొరుగురు ఉన్నటువంటి శత్రురాజుకి, మీరు ఇది ఏ పచ్చని చెట్టు కిందైనా మూత తీసి పెట్టేయండి, ఆ చెట్టు మాడిపోతుంది, అంత విషమైనటువంటి వ్యాపర్స్ అందులో ఉన్నాయి. సరే, టెస్ట్ చేశాడు రాజు, చెట్టు కింద పెట్టండి, చెట్టు మాడిపోయింది, రైట్ బాగుంది, ఇప్పుడు ఎలా ఇవ్వాలి, ఈ విష ప్రయోగం జరగాలి కదా. సరే, రాజుగారి యొక్క ఆహారము చేసి పెట్టేటువంటి తిని పట్టుకున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ జరిగే సాధనలు, ఇక్కడ మీరు చేస్తున్న దానికి, ఈ నిజంగా జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి కథకి అద్భుతమైనటువంటి సామ్యం ఉంది. వంట వాడిని పట్టుకున్నారు, విషయం ఇవ్వండి అని. ముహూర్తం చూసుకున్నాడు, కావలసిన డబ్బంతా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత రాజుగారికి ఆ రోజు ఆహారం వడ్డించే ముందు రాజుగారు ఉపాసనాది చేసుకుని తినేవాడు. రోజు శాంతంగా ఉండేటటువంటి ఆహారం పెట్టేటటువంటి వ్యక్తి, ఆ రోజు చేతులు తడబట్టడం, ఏదైనా ఒకటి అందివ్వబోతూ ఉంటే అది జరిగింది. రాజుకి ఇదంతా ఏం తెలియదు, లోపల ఏం జరుగుతుంది. సరే, ఆ విషయం కలిపినటువంటి తీర్థం ముందు తీసుకొచ్చాడు, మూడు సార్లు ఆచమనం చేశాడు. దాంతో కూర్చుడుతుంది, మామూలుగా 5 నిమిషాలు 10 నిమిషాల్లో ధ్యానం పొందించుకుని బయటకు వచ్చేది, 1 గంట 2 గంటలైంది. కడుగు తెరవడు తీసుకుపోయింది. రాజు పిలవాలా వద్దా, ఆహారానికి టైం అయిపోతుంది. ఈ లోపల ఇతనికి భయం కదా, చనిపోయాడేమో, చనిపోతే మొట్టమొదటి వాడు పట్టుకుంటారు, ఎలా పారిపోవాలి. మంత్రి ఉన్నాడు అక్కడ, మంత్రికి డౌట్ వచ్చింది, ఎవరు బయటికి వెళ్ళటానికి లేదని. రాజుగారు కళ్ళు తెరవాల్సిందే, రాజుగారు బయటికి పంపిస్తేనే బయటికి వెళ్ళాలన్నారు. ఈ లోపల వీడికి టెన్షన్ వచ్చేస్తుంది, చివరికి ఆ టెన్షన్ భరించలేక నిజం కక్కేశాడు. వాడు ఇంకా చెప్తున్నాడు, రాజుగారులు ఇచ్చాడు, ఇంకా ఏడ్చేసాడు. నీ మీద నేను విషప్రయోగం చేశాను, నేను నువ్వు చేసేది ఏంటే విషప్రయోగం, నువ్వు చేయగలవా అసలు? ఆ స్వామి విషప్రయోగం చేయించాడు, చేసావు నువ్వు. ఇంకా వాళ్ళ గుళ్ళు మండిపోయింది. మీరు ఇలాగే చెప్తూ ఉంటారు, వీడిని నాశనం చేసేయాలి, చావగొట్టేయాలి, ఎందుకు చావగొట్టాలి వాడిని, నా రోగం నయం చేసినందుకు అన్నాడు. ఏమైందట రాజు ఆ విషం తాగడంతో అన్నాడు. రేపేముంది నిజంగా జరిగిన సంఘటన ఇది. మరి తిరుపతికి వెళ్తాం వస్తాం, ఈ సంఘటనలు జరిగాయి. తిరుపతి యొక్క ఆ సద్గురు తత్వము మనం గమనించాం. ఈ లోపల ఏమైంది, ఆ రాజు యొక్క రాజ్యం, ఈ భక్తుడైనటువంటి రాజు యొక్క రాజ్యం మీద ఈ క్రూర మృగాలు వనానికి దగ్గరగా ఉన్నటువంటి పల్లెటూళ్ళలో వచ్చి మనుషులకి వాటిని పెట్టబోతుంది. రాజుగారి దగ్గర నుంచి నా రాజ్యంలో అది జరుగుతుందంటే నేనే ఎక్కడో ఏదో తప్పు చేశాను, అంచేత ఎవ్వరూ అక్కర్లేదు, ఏ సేన ఏది రావక్కర్లేదు, నేనే ఆహారంగా వెళ్ళిపోతాను ఆ క్రూర జంతువులకు. వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోతూ ఉంటే వీటి మీద ఈయన మీద పట్టం మానేసి అడవిలోకి పారిపోతున్నాయి. ఏం చేస్తాడు ఈయన, వెళ్ళాడు, ఇంకేం జంతువులు ఏం రాలేదు. తర్వాత మనకు వచ్చాడు. రామ రాజ్య స్థాపనకి జరిగేటటువంటి ప్రయత్నాలకి అలాంటి రాజ్యము చంద్రగిరి కొండల్లో ఉండేది, దానికి ఇది ఉదాహరణ చెప్తున్నాను. నేను సభ్యమైనటువంటి ఒక భక్తుడు, అవగాహన ఉన్నటువంటి ఒక భక్తుడు, కర్మ సిద్ధాంతాన్ని తెలిసినటువంటి ఒక భక్తుడు అయితే మేము వెళ్ళిపోతాం క్రూర జంతువులకి, మనం తిరిగి రావు. కానీ పూజ్య గురుదేవులు వెళ్ళారు. మొదటి హిమాలయ యాత్ర అదే, జంతువులతో విష పురుగులతో సహజీవనము చేయుట. కానీ చాలా మంది ఏంటంటాం, మేము మనుషులతో సహజీవనం చేయం కానీ విష జంతువులతో చేస్తాం. తప్పది, మీ ప్రాణి జగత్తుతో ముందు మీకు లింక్ ఉండాలి. మిగతా జంతువులతో ఉంటే మీరు కిందకి దారారు, తప్ప అది జరుగుతుంది. మీరు ప్రమాదం ఎక్కడ చేస్తారంటే కథలంతా విన్న తర్వాత, అయితే సరే మాస్టారు మేము సహజీవనం చేస్తున్నాం జంతువులతో, జంతువులతో సహజీవనము, విష జంతువులతో సహజీవనము, హాయి మీ మానసిక స్థాయి ఏమైనట్టు. తప్పది, మనుషులతో సహజీవనం చేయటం నేర్చుకోండి. మనుషులలో ఉన్నటువంటి విషయాన్ని రాజు ఎలా అడుగుతాడు, ఏం భావన ఉంది అక్కడ, సమర్పణ. ఏదో తప్పు ఉంటే తప్ప ఎదుటవాడు చేసేటటువంటి బాధ నీకు రాదు. ఓ దొంగడు కూర్చుని ఉన్నాడు అనుకుందాం, ఓ పోలీసు వాడు వెళ్తూ ఉంటాడు అక్కడ, మనకేమవదు, దొంగడ అవస్థ చూడాలి కదా. వాడి కర్మ అది, కర్మ అంటే వాడు చేసిన పని అది. అంచేత మనలో ఉన్నటువంటి ఆ సమన్వయము, ఏడు చక్రాల సమన్వయం అదే అక్కడ వేసినటువంటి బొమ్మ. సరే విష జంతు ఆ క్రూర మృగాల నుంచి తన వాళ్ళని రక్షించాడు, దాన్ని ఎక్కడ ఉపయోగించుకోలేదు. ఈ లోపల మళ్ళా రాజు పొరుగురు వాడికి ఈర్ష్యాలు ఇంకా పెరిగిపోతాయి కదా, ఇంకా పేరు మారిపోతుంది, వీడికి విషం ఇస్తే చావలేదు, క్రూర జంతువులు ఏదో చేస్తూ ఉంటే అవి చేయలేదు. అది ఏం చేశాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందిని సమకూర్చుని దండెత్తాడు. ఇలా దండెత్తుతున్నాడు అని తెలిసి ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఈ రాజ్యంలోకి వలస వచ్చేసారు. అది ఇంకా ఒళ్ళు మందింది. అలాగా భారతదేశ సంస్కృతి తెలుసుకోవటానికి అనేక మంది వాళ్ళ దేశంలోనే వలసపోతున్నారు. వలసపోవటం అంటే ఇక్కడికి వచ్చే కలే. భారతీయ సంస్కృతిని ఎవరు ఎక్కడ ఆచరిస్తే అక్కడక్కడ వలసపోతున్నారు. అవగాహన చేసుకోండి ఆ స్టోరీ, చంద్రగిరిలో జరిగినటువంటి కథ ఇప్పుడు మళ్ళీ విశ్వములో రీఎనాక్ట్ అవుతుంది. తిరుపతి యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పాను నాకు చాలా చిన్న చూపు, నేను వెలువేసిస్తామండి. ఆయనే మళ్ళా మూడేళ్ల కిందట చెప్పాడు ఇదంతా. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా మిన్నమిన్నగా ఇదిగో ఈ యాంగిల్లో సెట్ అవుతుంది అది. తర్వాత ఎలా సెట్ అవుతుందో నాకు తెలియదు. సరే అన్ని వైపుల నుంచి రాజ్యాలు సేనలు ముహరించుకుని వచ్చారు. రాజు ఏం చేయాలి ఇప్పుడు, నా మీద ఆక్రమణకు వచ్చాడు అంటే తప్పు ఎవరిది, మీరు ఎందుకు నా కోసం యుద్ధం చేయడం, వైశ్వతం మీరు ఎందుకు చావటం నా కోసం, నేనే వెళ్తాను అన్నట్టు వెళ్ళిపోయాడు వాడు. మంచి జంతువులు అవుతే అవగాహన చేసుకుని వెళ్ళకడిపి, మనుషులు కదా దొరికాడు వీడు అన్నారు. కట్టిపడించారు, కట్టిపడించి అగ్నిగుండం తయారు చేయించి అందులో తోసాడు. తోసాడు సమర్పణ మీకు అవగాహన అవటంలే, అది అవగాహన అయిన మరుక్షణము మీరు ఉండరు. అంతేత మీకు అవగాహన అయింది అన్నారనుకోండి, కొంప ముందుతుంది జాగ్రత్త. పక్కవాడే తెలుస్తుంది నువ్వు మారేవని, నీకు తెలీదు నువ్వు మారేవని. నీకు తెలిస్తే నటన అయింది తప్ప నువ్వు మారలేదు. ఆ అవగాహన అర్థం చేసుకోండి ఇప్పుడు. కానీ ప్రయత్నించండి, ప్రయత్నించడానికి వద్దంటే నేను ఓకే వెళ్ళాడు. ఇప్పుల్లో తోశారు, బయటకు వచ్చాడు, ముళ్ళు మండింది రాజుకి. ఒక్కడే వెళ్ళాడు, సేన లేదు ఈ రాజు దగ్గర, చంద్రగిరి రాజు దగ్గర సేన లేదు. వెంకటరాయలు అని ఆ రాజు పేరు. సరే కొండల మీదకి తీసుకెళ్లారు, ముళ్ళు బాగా ఉన్నటువంటి ఒక చెట్టులో ఉన్న చోటికి కొండ మీదకి విశ్లేషణ రాజు. సరే పడిపోయి వెళ్ళాడు రాజు అక్కడ. సేన ఎక్కడ ఉంది, సేన ఏం చేస్తుంది, ఎవరు లేరు. ఇప్పుడు ఆ దారమట వెళ్తున్నటువంటి కొంతమంది యోగులు వాళ్ళు చూసి ఎవరు ఇలా పడ్డు, రాజని తెలియదు వాళ్ళకి. చావుగొట్టి చెవులు మూసి పట్టలన్నీ చెప్పి పుడకంబ మీద పడేసిన వాడి యొక్క రాజ్యకం తెలియదు, పట్టలతోనే గుర్తించేది రాజు తెలియదు. వాళ్ళు ఆ ముళ్ళు అన్ని తీసి అది తీసి స్వామి దగ్గర తీసుకెళ్ళారు. వెళ్ళిన తిరుపతి యాత్ర చేస్తున్నారు వాళ్ళు, తీసుకెళ్ళారు ఆయన కూర్చుంటూ వెళ్ళారు. రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత వాళ్ళు కాస్త ఇతనికి ఓపిక వచ్చాక అడిగారు ఏంటని, ఏం చేస్తావు అంతా ఆ స్వామి లీల అన్నాడు. ఎవరు ఏదో చెప్పలేరు, అంతా స్వామి లీల అంటే ఈ వేలు పెట్టి చూపించాడు కదా, ఈ వేలు పెట్టి చూపించినటువంటి ఆ కొండ ప్రదేశంలో ఈ శత్రుదేశపు రాజధాని ఉంది. మరి ఆ వేలు పెట్టి చూపించడం దేనివల్ల ఏం జరిగిందో మరిపోయింది, మారిపోయేవాడు మనసు మారి నేను చాలా అన్యాయం చేశాను, ఇది చేశాను, ఎక్కడున్నాడు అని వెతికించడం మొదలెడితే మేము ఫలానా ముళ్ళకొంపలో ఉన్నటువంటి దాంట్లో పడేసామండి, సరే అక్కడికి వెళ్ళి వెతుకుతాం. అక్కడ వెళ్ళి వెతికితే ఏముంటుంది, అక్కడ లేడుగా ఏ జంతువులో ఏవో తినేసాయి. సరే ఈ లోపల అసలు మీ రాజు యొక్క ప్రజలు కూడా బయలుదేరారు. వెంకటేశ్వర స్వామిని అడుగుదాం, మా సార్ రాజు ఎక్కడున్నాడు ఏమున్నాడు. సరే శుభం, అందరూ లాస్ట్ సీన్ తెలుగు సినిమాలో వస్తాయి కదా, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అందరూ కలిశారు రైట్ అన్నాడు. ఇప్పుడు ఆ శత్రుదేశపు రాజు ఏమన్నాడు, నా రాజ్యం కూడా నువ్వు తీసేసుకో, నాకెందుకు వద్దయ్యా, నీకు అర్థమైంది కదా ఎలా చేయాలో, నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకో, కానీ నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకో. ఆ విధమైనటువంటి రాజ్య స్థాపన శ్రీ మహాకాల చక్రవర్తి రాజ్య స్థాపన ఏంటో అంటే ఎవరు మారారు, నువ్వు మారాలి. నువ్వు మారాలంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా మారవచ్చు. అలా మారినటువంటి మహనీయులు మనకి మన భారతదేశంలో చాలా మంది కనిపిస్తారు. ఈ మార్పు యొక్క మొదటి లక్షణం మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా విదేశీయులు భారతదేశం మీద ఆక్రమణ చేసి భారతదేశము వాళ్ళ చేతిలో ఓడిపోయినది చరిత్ర. మనకి ఎలా అర్థం అవ్వాలి అంటే, మన ప్రయత్నం మనం చేసినా వాళ్ళు మన ఆక్రమించారు అంటే అది ఎవరి ఉద్దేశం, అది మీరు అవగాహన చేసుకోవాలి. తిరుపతి యొక్క చరిత్రలో, శృతి సాయి యొక్క చరిత్రలో, గురుతత్వం యొక్క చరిత్రలో ఇదే సంఘటన శృతి సాయి పేరు మీద జరిగితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సంఘటన కూడా అంతే. ఇంకో సంఘటన కూడా చెప్తాను, ఇద్దరు డబ్బున్న వాడి సంగతి చెప్పాను కదా ఇప్పుడు, ఇంకొకడు తిరుపతి కొండల ప్రాంతంలోనే మాలవాడు చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి ఏంటి, తను సంపాదించిన దాంట్లో కరెక్ట్గా సగం ఆఫీస్ చేసేవాడు ఎవరు వచ్చినా. రకరకాల సంఘటనలు అతని జీవితంలో జరిగి, ఒకరోజు ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు చెప్పు కావాలంటే. సరే చెప్పుకుంటాడు, నా దగ్గర డబ్బు లేదే ఒక కాణి ఉంది అన్నాడు. సరే ఆ కాణి ఏ అన్నాడు. సరే ఆ రోజుకి అతను గిట్టుబాటు అయింది అది. మరి ఇప్పుడు ఏం చేయాలి తను ఆతిథ్యంలో? ఆ అరకాణి మరి ఇచ్చేయాలి కదా. సరే రా బాబు నువ్వు టైంకి వచ్చావు, మన ఇద్దరం కలిసి తిందా అన్నాడు. తినే లోపల ఇంకోడు వచ్చాడు. అలా నువ్వు ఉంటాయని మళ్ళీ వచ్చాడు. సరే ఏదో అవసరపడ్డాడు, అమ్ముకున్నాడు, అది చేసుకున్నాడు, ఆ చెప్పుని తయారు చేసినవాడు, ఆ చెప్పులు అమ్మేసుకున్నాడు, అంతా చేసుకున్నాడు, ఏదేదో కథలు జరిగాయనంతా. సరే చివరికి ఎలాగో అలాగ చేసుకుని ఆ 108 మందికి పెట్టాడు ఆహారం. పూర్వకాలంలో ఆహారం పెట్టే, ఇప్పుడు మనం చాలా గొప్ప అనుకుంటున్నాం, ఆహారం పెడితే సరిపోదు, ఆహారంతో పాటు ఆ వ్యక్తి స్థాయికి తగిన దక్షిణ ఇవ్వాలి. దక్షిణ అక్కడ నుంచి ఇస్తాడు ఉన్నారు ఆధారం కానీయే కదా. కానీ ఆకులు ఎత్తితే ప్రతి ఆకు కింద బంగారపు నాణి ఉంది. ఒక దాంట్లో రామనామము, ఇంకో దాంట్లో వెంకటేశ్వరు ఉంది. బంగారపు ముద్దలు ఇప్పటికీ ఉన్నాయట తిరుపతి కొండలో. అది ఎక్కడున్నాయో తెలియదు. అవి చూడండి, అవంతా ఎక్కడ తెలుస్తాయి మనకి? అవి మనం ఎవరైనా అడిగితే కదా బయట పెట్టేది. ఉండే ఉంటుంటే లేకపోతే ఆ రాసిన వాడు అలా చెప్తాడు. సరే ఇప్పుడు ఏమైంది, ఇంతకీ ఇంత గందరగోళం పడి అతను ఒక చెప్పే కుట్టాడు. చెప్పే కదా, ఇదే సంఘటన ఇంకో చోట జరిగింది. అక్కడ ఒక చెప్పి కుట్టాడు. ఒకటి కుడికాలు చెప్పు, ఒకటి ఎడంకాలు చెప్పు. ఈనాటికి కూడా తిరుపతి కొండలో కపిల తీర్థం దగ్గర ఆ జాతి సంతతి వాళ్ళు కరెక్ట్ గా చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఒకడేమో కుడికాలు చెప్పును తీసుకొచ్చి పెడతారు తయారు చేసి, ఇంకోళ్ళేమో ఎడంకాలు చెప్పును తయారు చేసి పెడతారు అక్కడ. మరి ఇదివరకు పెట్టిన ఉంటాయి కదా, అవి అరిగిపోయి టైప్. ఇప్పటికీ ఉంది అది. మరి తిరుపతి కొండలో మరి అది ఎక్కడుంది, ఏమైనా వెళ్ళా తిరుపతికి వెళ్ళా వచ్చేసాం, ఏముంది తెలుసు చరిత్ర యొక్క. అందుకే ఒకే గురుసత్తా అనేది, ఏకైక అఖండ గురుసత్తా అనే మాట అందుకు వాడేది. ఈ గురువుల యొక్క సత్తాని అర్థం చేసుకుని మీరు వాళ్ళకి సమర్పణ కనుక చేసుకోగలిగితే తిరుపతి కొండని ఎవరు కొల్లగొట్టినటువంటి మీరు విన్నారా మాట? ఎందుకు కొల్లగొట్టలేదు? మరాఠా దండు వస్తుండేది, ముస్లిం దండు వస్తుండేది, అన్ని ఆ పక్క నుంచే వెళ్ళేవి కాళహస్తి అక్కడి నుంచే. తిరుపతి కొండ మీద రక్షణ లేదుగా అప్పుడు, ఇప్పుడు రక్షణ లేదు, అప్పుడు రక్షణ లేదు. ఎందుకు కొల్లగొట్టలేదు? మిగతా అన్ని కొల్లగొట్టారు కదా. ఇంకా తమాష ఏంటి, శ్రీరంగపట్నం ఉంది కదా టిప్పు సుల్తాన్ వారి. ఈ కొంతమంది చేసిన ఫిరంగి కాల్పుల వల్ల గుడి కూలిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ మూల విగ్రహానికి తిరుపతిలో రక్షణ లభించింది. 50 ఏళ్ల తర్వాత మళ్ళా ఆ మూల విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ట చేశారు. అద్దాల మేడ నుండి చూసి ఉంటారు మీరు, దీపాలు వెలిగిస్తుంటారు ఇప్పటికీ. అందులో ఒక చోట విగ్రహం లేదు, అక్కడ ఉండేది అక్కడ రంగనాయకుడి యొక్క విగ్రహం. చూడండి మళ్ళా తరలించి వెళ్ళారు. అంటే ఇంకొక మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా అక్కడ రక్షణ దొరికింది. గురుసత్తాన్ని అర్థం చేసుకోండి. అక్కడ అక్కడ దైవము లేదు, గురుదేవులు ఉన్నారు. కానీ గురువు దైవం కంటే మించినదైనటువంటి భావన రావటం లేదుగా మనకి. మరి ఏం చేస్తాడని చేత గురువు రాయిగా మారిపోయాడు. మారిపోతే మాత్రం గురుత్వం ఎక్కడే పోతుంది? లక్షణాలు బావుగా. ఆ లక్షణాలు మీకు చాలా చాలా చెప్పాలి. ఆ తిరుపతిలో ఉన్నటువంటి దానికి, హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులకి, అగస్త్యుడికి ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సంచిత్రం. ఏకైక అఖండ గురుసత్వం ఉన్నప్పుడు లింక్ లేక ఎక్కడ పోతుంది కదా. దాన్ని మీరు అవగాహన చేసుకోవటానికి ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, బ్రిటిష్ సిపాయులను తన రక్షణకి వినియోగించుకుని తనే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఆ సిపాయులకి ఏమంటారని జీతం ఇచ్చాడు. రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. మరి స్వామికి రక్షణ ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తాడు? చక్రవర్తిత్వం ఇస్తాడు. అందుకే ఎప్పుడు చెప్తుంది మీరు మహాకాలుని పూజించండి. మరి బ్రిటిషర్స్కి ఏమి ఇచ్చాడు? చక్రవర్తిత్వం ఇచ్చాడు. రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం కింద దాన్ని తీర్చిదిద్దాడు. గురువులకి భారతీయులు ఎవరో గొప్పవాడు ఉండదు. అది అవగాహన చేసుకోండి. ఆ గురుత్వము, ఆ సమర్పణ, ఆ రక్షణ ఎలాగ చేశారో, రక్షణ చేయని వాళ్ళకి, దాన్ని ద్రోహం చేసినటువంటి వాళ్ళకి శ్రీకృష్ణదేవరాయల్ని మించి ఏ మహాభక్తుడు దొరకడు. చిన్న సంఘటన జరిగింది హిస్టారికలీ మీకు. తిమ్మరసు మీద ఎందుకో గందరగోళం అయింది, కన్ను పీకించాడు ఎవరు, రాయలవారు. కన్ను పీపించిన తర్వాత మరణ శిక్ష అది అంతా జరిగింది. కారణం ఏంటో తెలుసా, తిరుపతి ప్రసాదాన్ని ఆయన అమ్ముకున్నాడు 400,800 దేనికో అమ్ముకున్నాడు ఆయన. అంటే అక్కడ చెప్పేదేంటి, అవగాహన చేసుకోండి, ఇవంతా సింబాలిక్ స్టోరీసే. అంటే తిరుపతి లడ్డూలు మేము అమ్మామని చెప్పి మిగతాది అమ్మేసుకున్నారనుకోండి, మీకు ఉన్నటువంటి ఆస్తి శరీరం మీరు ప్రకృతికి అమ్మేస్తున్నారు, దాన్ని ఉపయోగించుకోవటం లేదుగా. మనం ఏం చేస్తున్నాం, మన శరీరాన్ని సాధన చేస్తున్నాం, ఏదైనా చేస్తాం. ఏదైనా చెప్తే మాకు ఆ బాధ్యతలు ఉన్నాయండి, మాకు ఈ బాధ్యతలు ఉన్నాయండి అంటే దేనికి అమ్మేసుకున్నారు మీరు, ఒక గురువుకి తప్ప మిగతా వాటన్నిటికీ అమ్మేస్తున్నారు. జాగ్రత్త, కళ్ళు పోతాయి. కళ్ళు పోతాయంటే లేవుగా, మనం మీకు కళ్ళు ఉన్నాయన్న మన ఉద్దేశం. అజ్ఞానాంధకారంలో జీవిస్తున్నాం మనం. పీకించిన తర్వాత తను కూడా, శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా గ్లానితో మరణిస్తాడు చేసిన తప్పుకి. కానీ పెద్దవాళ్ళ తప్పులు అనడానికి నేనే ఇప్పుడు చెప్పడం లేదు మీకు. ఎక్కడ ఎక్కడ గురుచేతనత్వానికి మీరు ద్రోహం పెడతారు, అంటే గురువు యొక్క కోపం కాదు అది, నిపులో చేపెట్టాడు కాలింది అంటే అగ్నిదేవుడి కోపం వచ్చిందా. నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే మన అనుగ్రహం కూడా ఇస్తుంది. సవ్యమైనటువంటి అవగాహన, ఎలాగా సవ్యమైనటువంటి అవగాహన చక్రవర్తిత్వము మీకు ఇస్తుందో అర్థమవుతుంది. నేనేం చెప్పిన మహాకాల చక్రవర్తి సామ్రాజ్యము మీకు అర్థమవుతుంది. ఇది ఇక్కడే కాదుగా, రాఘవేంద్ర స్వామి చరిత్రలో జరిగింది, శుద్ధి స్థాయి చరిత్రలో జరుగుతుంది, అందరి చరిత్రలోనూ జరుగుతోంది నిజమే. కానీ మనం ఎక్కడ గందరగోళం పడుతున్నాం, రాఘవేంద్ర స్వామిలో మిగతా గురువులు చూడలేకపోతున్నాం. చూడనంత వరకు నీకు దృష్టి దోషం ఉన్నట్టేగా, గురుద్రోహం జరిగినట్టేగా. భారతీయ ఆధ్యాత్మికత అక్కడ నాశనమైంది. నువ్వు చాలా భక్తుడే నిజమే, కానీ నువ్వు పక్కవాడిలో కూడా ఆఖరికి ఏం చూడమంటున్నాడు, ప్రతి ప్రాణిలో కూడా ఆ ఏకైక అఖండ గురుసత్తా చేతనత్వాన్ని దర్శించగలిగినప్పుడు వాళ్ళ ప్రతి మాట కూడా మీకు ఉపదేశమే అవుతుంది. వాళ్ళు పెట్టిన విషము కూడా మీ దీర్ఘకాల రోగాలను నయం చేసేదే అవుతుంది. అలా అయినా జరిగిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో, దాన్ని అవగాహన చేసుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ మాస్టర్స్ డిగ్రీ సోలార్ కాన్షియస్నెస్ గురి చేతనత్వాన్ని మాస్టర్ చేయండి. మీరు విని బాగుంది అనుకోకండి, మీరు మారాలి. చెప్పే కదా, సహజీవనం చేయటం అనేది మనిషికి చేత కావటం లేదు, వాడు కలిసి జీవించలేకపోతున్నాడు, మిగతా వాడు అన్నిటితోనే చేస్తాడు వీడు, మనం మాత్రం కలిసి జీవించలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ముగ్గురు కలుస్తారు, ఎక్కడెక్కడి నుంచి ఊరి నుంచి వస్తారు, మీరు వాళ్ళిద్దరే కొరత మాట్లాడరు, మీకు చేత కావటం లేదు. అది మీరిద్దరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా, ఇద్దరు ముగ్గురో నలుగురో, నేను అవన్నీ స్పెషల్గా అంటానులే. మీరు అక్కడికెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఇక్కడి నుంచి చెవులు కొరికేసుకోవటం. ఇక్కడ నేర్చుకోవలసినటువంటి ఆ అవగాహన, ఆ సహజీవనం మీకు చాలా, ఎదుటి వాడిలో తప్పు లేదు, రాజు ఏం చేశాడు, ఆహారంలో ఆ కాలకూట విషయం కలిపినా నా రోగం నయం అయింది అన్నాడు. చచ్చుంటే చచ్చిపోయి ఉండేవాడు, క్రూర జంతువుల మీద పడుతూ ఉంటే తను ఆహారంగా వెళ్ళిపోయాడు. మీరు లేనటువంటి క్రూరత్వాన్ని, లేనటువంటి అసూయల్ని, లేనటువంటి ద్వేషాలను మీ దృష్టి దోషం వల్ల ఆపాదించుకుంటున్నారు. మరి ఎంత దాన్ని మీరు సాల్వ్ చేసుకునేంత వరకు నేనేమీ చేయలేదు, సొల్యూషన్ మీ దగ్గర ఉంది. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఒకే ఊరి వాళ్ళు మాట్లాడుకోకండి, అసలు మౌనం అలా పాటించుకోండి, మిగతా ఊరి వాళ్ళతో మాట్లాడండి, కనీసం అలాగే పెట్టుకోండి. లాజిక్ అర్థమే నేను అక్కడ అంతగాడికి ఇక్కడ రావటం ఎందుకయ్యా అని. అలా ఉంటే తప్ప మీకు ఆ బొమ్మలు అర్థం కావు. కిందటి సంవత్సరం నరవాస్తుల్లో నేను చెప్పినటువంటి ప్రతిజ్ఞ జరిగిపోతుంది అన్నారు, అలా జరగకుండా ఇలా జరిగింది. ఇష్టకామేశ్వరుడు తిరుపతి, కానీ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళింది. పశ్చిమాల కలియక మాత్రమే కాకుండా ఉత్తర దక్షిణాల కలియక కూడా జరిగింది. అగస్త్యుణ్ణి పంపించినటువంటి ఆ గురుదేవుళ్ళు మళ్ళీ అగస్త్యుణ్ణి వెనక్కి రమ్మంటున్నారు. వెనక్కి రావటం అంటే ఏమవుతుంది, పోల్ షిఫ్ట్ అవుతుంది, దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువంగా మారుతుంది. అది మారినా మీరు గమనించకపోవచ్చు అని చెప్తున్నాను. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏమైంది వాళ్ళకి? వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయి, వాళ్ళు బాగానే ఉన్నాయి. మాకెందుకు ఏమీ అవ్వదు, అది అనవసరంగా గాభరా పడిపోయి ఏదో అయిపోతుంది 2000 సంవత్సరాల తర్వాత ఏమీ అవ్వదు. కానీ ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము 2000 కిందట లేదు ప్రకృతిలో, వాక్ రూపంలో. మరి ఇప్పుడు క్యాసెట్స్ వచ్చేస్తున్నాయి కదా. కానీ తప్పు ఎక్కడ దొరుకుతుంది? సందేశము 10 మందికి వెళ్ళటంలే. ఏమని వెళ్ళాలి? ఇంకా ధర్మములు ఏమీ అక్కర్లేదు. ఉన్నది ప్రకృతి యొక్క ఋగ్వేదీయ రాజ్యాంగము మాత్రమే పనిచేస్తున్నది. ఆ రాజ్యాంగానికి అనుసారంగా జీవించేటటువంటి శక్తి ఈ దేవాలయాలలో మన ఋషులు నివృతం చేశారు. దానిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం అవగాహన చేసుకోవటానికి పెంచుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ చెప్పిన వెంకటరాయుడు యొక్క జీవితం మీ ఆదర్శంగా పెట్టుకోండి. క్రూర జంతువుల నుంచి పారిపోలే, క్రూర జంతువులు వేపు వెళ్ళాడు, అవి పారిపోయాయి. మీరు లేని క్రూరత్వం మనుషులకు ఆపాదించి వాళ్ళ నుంచి మీరు పారిపోతున్నారు. పారిపోవటమే కాకుండా ఇతరులకు కూడా రోగం అంటిస్తున్నారు. పెద్ద కంటేజియస్ డిసీజ్ మరి. దానికి మందు ఏంటి అంటే ధ్వనిని ఉపయోగించుకోండి, అగ్ని సూక్తాన్ని ఉపయోగించుకోండి. ఎలా ఉపయోగించుకోవాలో సాయంత్రం క్లాస్లో నేర్చుకుందాం. స్వస్తి.